కర్మ చేసేటువంటి కర్త కూడా గుణభేదాలను బట్టి మూడు విధాలుగా ఉందని చెప్పుకున్నాం. సాత్విక కర్త, రాజసిక కర్త, తామసిక కర్త. సాత్విక కర్తల గురించి నిన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రాజసిక కర్త యొక్క లక్షణాలు ఏమిటో 27వ శ్లోకంలో చెప్తున్నారు. 27వ శ్లోకం చూడండి. రాగి కర్మ ఫల ప్రేప్సు, లుబ్ధో హింసాత్మకో శుచిః, హర్ష శోకాన్విత కర్త, రాజస పరికీర్తిత. రాగి అంటే రాగం కలిగినటువంటి వాడు. రాగం అంటే అనురాగం లేదా మమకారం. ఈ రాగం కలిగినటువంటి వాడు రాజసిక కర్త. అలాగనే కర్మఫల ప్రేప్సు, కర్మఫలాల్ని ఆశించేటువంటి వాడు. మూడోది లుబ్ధ అంటే పిసిని కొట్టేటువంటి వాడు. నాలుగోది హింసాత్మక అంటే హింసా స్వభావం కలిగినటువంటి వాడు. మాటలతోనైనా హింసిస్తూ ఉంటాడు, చేతలతో చేత కాకపోతే, లేదా చేతలతో హింసించేటువంటి వాడు. రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. అలాగనే అశుచి అంటే శుభ్రత, శుచిత్వం లేనటువంటి వాడు. హర్ష శోకాన్విత కర్త, హర్ష శోక అంటే సంతోషము దుఃఖము మొదలైనటువంటి వాటికి ఊరికినే లోనైపోయేటువంటి వాడు. అటువంటి వాడిని రాజస పరికీర్తిత. రాజసిక కర్త, రాజసకర్త అని చెప్పబడతాడు. కాబట్టి రాజసిక కర్తకి ఇక్కడ ఆరు లక్షణాలు చెప్పారు. సాత్విక కర్తకేమో నాలుగు లక్షణాలు చెప్పారు. రాజసిక కర్తకేమో ఆరు లక్షణాలు చెప్పారు. ఈ ఆరు కూడా ఏమిటి? ఒకటి రాగం అంటే వస్తువుల మీద, విషయాల మీద, కర్మల మీద, వ్యక్తుల మీద రాగం కలిగినటువంటి వాడు. రెండవది కర్మఫలాలు ఆశించేటువంటి వాడు. మూడవది పిసిని కొట్టైనటువంటి వాడు. నాలుగవది హింసా స్వభావం కలిగినటువంటి వాడు. ఐదవది శుచిత్వం లేనటువంటి వాడు. ఆరవది శోక, దుఃఖానికి శోకానికి సంతోషానికి తొందరగా రెస్పాండ్ అవుతాడు. అంటే అలా ఊరికే ఎప్పుడు కూడా అలా సుఖ దుఃఖాలకి లోనవుతూ ఉండేటువంటి వాడు. ఈ ఆరు లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాడే రాజసిక కర్త అని చెప్తూ ఉన్నారు. కాబట్టి రాజసిక కర్త ఎలాంటి వాడో ఇక్కడ మనకి ఆరు లక్షణాలు చెప్తూ ఉన్నారు. మొట్టమొదటి రాగి అన్నారు, అంటే రాగం కలిగినటువంటి వాడు అని. ప్రాపంచికమైనటువంటి విషయాల ద్వారా, వస్తువుల ద్వారా, భోగాల ద్వారా సుఖాన్ని అనుభవించాలి, ఆనందాన్ని అనుభవించాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆ విషయాల పట్ల, వస్తువుల పట్ల, భోగాల పట్ల, వ్యక్తుల పట్ల రాగాన్ని కలిగి ఉంటారు. రాగం, అనురాగం, ఆసక్తి అన్నీ కూడా ఒకటే. రాగం అంటే ఇష్టం, అనురాగం మరీ ఇష్టం, ఆసక్తి వాటిని పట్టుకొని వదలకుండా ఉండటం. ఈ రకమైనటువంటి భావాలు ఆ వస్తువులు, విషయాలు, భోగాల మీద ఉండేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడిని ఇక్కడ రాజసిక కర్త అన్నారు. అయితే రాగం అన్నారు కదా, రాగంతో పాటు ద్వేషం కూడా ఉంటుంది. ఎందుకంటే రాగం ఉన్నది అని అంటే ద్వేషం కూడా ఉన్నది అని అర్థం. దేన్నైతే ఒకటి రాగం కావాలనుకున్నాడో వెంటనే ఇంకోటి వద్దనుకునేది కూడా ఉంటుంది. అందుకనే రాగద్వేషాలు ఉంటాయి. ఇలాంటి వ్యక్తి నిరంతరము కూడా తన యొక్క సుఖం కోసం, తన యొక్క సంతోషం కోసం భోగాల్ని, సుఖాల్ని, వీటన్నింటినీ కూడా కోరుకుంటూ ఉంటాడు. స్వార్థం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, తన యొక్క కోరికలను తీర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే కాలమంతా వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. సాధారణంగా రాజసిక త్యాగి అంటే ఈ లోకంలో ఎక్కువ మంది రాజసిక త్యాగులే, అందరూ రాజసిక గుణం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళే. అయితే ఈ రాజసిక గుణం ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా లోపల కోరికలు ఉంటూ ఉంటాయి. కోరికలన్నీ ఎందుకుంటాయి? సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించాలని. కాబట్టి డబ్బు సంపాదించాలని కానీ, ఇళ్ళు వాకిళ్ళు కట్టించుకోవాలని కానీ, లేదా ఏదైనా తోటలు దొడ్లు భూములు కొనుక్కోవాలని కానీ లేదా పదవులు సంపాదించాలని కానీ ఏదో ఒక రకంగా రకరకాలైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోతూ ఉంటారు. ఇదంతా కూడా స్వార్థం కోసమే, అంటే తమ యొక్క మనస్సును సంతృప్తి పంచుకోవటం కోసం. ఇలా కాలం అంతా కూడా అంటే చిట్ట చివరి దాకా శ్వాస వదిలే విడిచిపెట్టేదాకా ఈ పని మీదనే ఉండేటువంటి వాడు. ప్రాపంచిక విషయాల పట్ల రాగం ఉంటే ఏమిటండి నష్టం అంటే పరమాత్మకి దూరం అయిపోతాం. ప్రపంచానికి దగ్గరయ్యామంటే పరమాత్మకి దూరం అయ్యాము అని అర్థం. కాబట్టి పరమాత్మని అందుకోవటానికి ఈ రాగం అనేటువంటిది మనకు అడ్డం వస్తూ ఉంటుంది, ముందరి కాళ్ళకి బంధం వేస్తూ ఉంటుంది. ఈ రాగం అనేటువంటిది బాహ్య దృష్టి కలిగించేది. మరి బాహ్య దృష్టి ఉన్నది అని అంటే పరమాత్మకి దూరం అవుతున్నాం. పరమాత్మకి దగ్గర కావాలంటే అంతర్దృష్టి ఉండాలి, అంటే మనస్సుని అంతర్ముఖం చేసుకోవాలి. ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి కలిగితే అప్పుడు మనస్సు అంతర్ముఖం అవుద్ది. కానీ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి కనుకుంటే మనస్సు అంతా కూడా అటే పరిగెడతా ఉంది. కాబట్టి పరమాత్మతో మనకి ఐక్యత కావాలి అని అంటే ప్రాపంచిక విషయాల్ని మనం తప్పనిసరిగా వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని వదులుకోవాల్సిందే. కాబట్టి ఈ రాగం ఉన్నటువంటి వాడు రాజసకర్త, అతడు లౌకిక విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు, అతడు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేనివాడు ఎవడండి అని అంటారేమో, రాజసు గుణం లేనివాడు మాత్రం ఎవడుంటాడు కాబట్టి, అందుకని రాజసు గుణం ఉంది కాబట్టి ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి. ఇక రెండవది కర్మఫల ప్రేప్సు అన్నారు. రాగం ఉన్నటువంటి వాడు అంటే ఒక దాని మీద ఇష్టం ఉన్నటువంటి వాడు తప్పకుండా ఫలితాన్ని ఆశిస్తాడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయటం ఎందుకండి అని అంటాడు. అది తెలివి తక్కువతనంగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి అతడు కర్మఫల ప్రేప్సు అన్నారు. ఏదో ఒక ఫలితం రాకపోతే ఎందుకు అనవసరంగా నేను కర్మ చేయాలా, ఎందుకు అనవసరంగా నాకు శ్రమ పడాలా అనేటువంటి భావన కలిగినటువంటి వాడు. కాబట్టి కర్మఫలం అనేటువంటిది కోరుకుంటే అప్పటికప్పుడు అది రావచ్చు రాకపోవచ్చు వేరే విషయం. అంతేకాదు కర్మఫలం అనేది అప్పటికప్పుడు బంధించవచ్చు బంధించకపోవచ్చు. ఇప్పుడు ఏదో ఒక కర్మ చేసామనుకోండి, కర్మఫలం వచ్చింది, ఆ కర్మఫలం ఇప్పుడే మనల్ని బంధిస్తుందనే గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడే బంధించదు కూడా నిజంగా, ఎందుకంటే ఈ కర్మఫలాలన్నీ కూడా ఏమవుతుంది, మనం అనుభవించాలా, సుఖాలు దుఃఖాలు అనుభవించాలా, పాపం చేస్తే దుఃఖాలు పుణ్యం చేస్తే సుఖాలు అనుభవించాలా. ఎప్పుడు అనుభవిస్తాం, మళ్ళీ కర్మఫలం పక్వానికి వచ్చినప్పుడు అనుభవిస్తాం. అందువల్ల వెంటనే అది బంధించదు, కాబట్టి తర్వాత ఎప్పుడో బంధిస్తుంది. అంటే వర్తమానంలో కర్మ చేస్తే భవిష్యత్తులో ఆ కర్మఫలం అనుభవానికి వస్తుంది, బంధిస్తుంది. అంటే కర్మఫల అనుభవం కోసం అని చెప్పి జన్మలెత్తాల్సి ఉంటుంది. అందుకని ఈ జన్మ బంధంలో జనన మరణ చక్రంలో బంధించేదే ఈ కర్మఫలం. ఈ కర్మఫలాన్నే కోరుకుంటాడు రాజసిక గుణం ఉన్నటువంటి వాడు. అందువల్ల రాజసిక కర్త కర్మఫలాన్ని కోరి కర్మఫలం మీద ఆసక్తితోటి కర్మలు కనుక చేసినట్లయితే బంధంలో ఇరుక్కుంటాడు. కాబట్టి అలాంటి కర్మలు చేయకూడదు. కర్మఫలాన్ని కోరి ఫలాపేక్షతో కర్మలు చేయకూడదు. మూడవది లుబ్ధ. లుబ్ధుడు అంటే పిసినిగొట్టు అని. తాను తినడు ఇతరులు తిన్నయుడు, వీడు పిసినిగొట్టండి. ఒకడికి పెట్టడు తాను తినడు. సాధారణంగా రాజసిక స్వభావం కలిగినటువంటి కర్త ధన సంపాదన కోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడతాడు. ఒకటి చిత్తు కార్యక్రమాలు ఏరుకునేటువంటి వాడు అందులో బాగానే సంపాదించాడు. ఎంత సంపాదించినా అంత జాగ్రత్తగా దాచుకుంటాడు, కడు పేదవాడిలాగా జీవిస్తాడు. నిజంగా వాడిని చూసినటువంటి వాళ్ళు కూడా వీడు భాగ్యవంతుడు అని అనుకోరు, ఎందుకంటే చిత్తు కార్యక్రమాలు ఏరుకుంటున్నాడు కదా, కాబట్టి వీడు భాగ్యవంతుడు అని అనుకోడు. వాడు అలాగనే జీవిస్తాడు, పేదవాడిగానే జీవిస్తూ ఉంటాడు. అయితే భాగ్యవంతుడు అయిన తర్వాత ఏం చేస్తాడు, అప్పుడు కూడా చిత్తు కాగితాలు ఏరుకుంటాడు. ఎందుకని, అసలు దాంట్లోనేగా వాడికి బాగా కలిసి వచ్చింది, దానివల్లనేగా వాడు భాగ్యవంతుడయింది. అందుకని భాగ్యవంతుడు అయిన తర్వాత కూడా చిత్తు కాగితాల్లోనే ఉంటాడు. ఇలా పోగు చేసుకొని పోగు చేసుకొని దాచుకొని చూసుకొని ఆనందించేటువంటి బుద్ధి లుబ్ధత్వం అని అంటారు. సాధారణంగా మనకి అన్ని అవకాశాలున్నా సుఖాన్ని పొందడానికి కూడా ఇష్టపడకుండా మనం కష్టంలోనే బ్రతుకుతూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు హాయిగా ఉంటారు, ఇతరుల వ్యవహారంలోకి వచ్చినప్పటికే ఆ లుబ్ధత్వం ఉంటుంది. కానీ కొంతమందికి ఏమిటంటే వాళ్ళు కూడా హాయిగా బ్రతకరు, ఇతరులు హాయిగా బ్రతకరు. కాబట్టి ఈ ప్రకారంగా ఉండేటువంటి వాళ్ళు లుబ్ధులు అని అంటారు. వాళ్ళది రాజసిక గుణం. ఇతరులు అని అంటే ఇంట్లో వాళ్ళే. ఎందుకని అంటే ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టినా వీళ్ళు చూసి సహించలేరు. ఇంట్లో వాళ్ళు ఏమైనా ఖర్చు పెడితే పిల్లలకు కూడా ఏం ఖర్చు పెడతారు, ఏం డబ్బులు ఇవ్వరు. అంటే అంత అన్ని విషయాల్లో కూడా ఈ లుబ్ధత్వం అనేటువంటిది ఈ రాజసిక గుణానికి ఉండేటువంటిది. అలాగనే హింసాత్మక అన్నారు నాలుగవది, అంటే హింసా స్వభావం కలిగినటువంటి వాడు. రాజసికర్త అయినటువంటి వాడు తన యొక్క స్వలాభం కోసమని, స్వార్థం కోసమని, సుఖ సంతోషాల కోసమని ఇతరులను హింసించడానికి కూడా వెనకాడు. దుర్యోధనుడు తనది కానటువంటి రాజ్యాన్ని తాను సంపాదించాలనుకున్నాడు. రాజ్యం తనది కాదు, తన తండ్రికే హక్కు లేదు, అది పాండురాజుది. కాబట్టి పాండురాజుది రాజ్యం పాండవులకే హక్కు. అయినప్పటికీ కూడా తమ చేత చిక్కినటువంటి రాజ్యాన్ని మళ్ళీ పాండవులకి వదలటం ఇష్టం లేక ఎలాగైనా సరే దాన్ని చేజించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఎలాగైనా సరే పాండవుల్ని తుదముట్టించాలనుకున్నాడు. అందుకే భీష్ముడికి విషప్రయోగం చేయటం కానీ, లేదా లక్క ఇంట్లో తగలబెడటానికి ప్రయత్నం చేయటం కానీ, ఇట్లా అన్ని రకాలుగా పాండవుల్ని హింసించడానికి, పాండవుల్ని తుదముట్టించడానికి ప్రయత్నం చేశాడు. ఇదంతా దేనికి అని అంటే అతడు రాజస స్వభావం కలిగినటువంటి వాడు కనుక. నిజంగా రాజులు క్షత్రియులైనటువంటి వాళ్ళు రాజస్వభావం ఎక్కువగా ఉంటుంది, సాత్విక స్వభావం తక్కువగా ఉంటుంది. అందులో దుర్యోధనుడికి ఆ రాజసిక స్వభావం బాగా ఉంది. అందుకనే ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేయటానికి, తన బంధువులైనటువంటి వాళ్ళని హింసించడానికి అలా సిద్ధపడ్డాడు. మాయాజోదం ఆడించాడు, ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి అవమానించాలనుకున్నాడు, ఘోషయాత్రలో పాండవులను అవమానించాలనుకున్నాడు. ఇదంతా కూడా ఎందుకు అని అంటే దాని స్వభావం హింసా స్వభావం కాబట్టి. ఆ హింసా స్వభావమే రాజసికమైనటువంటి గుణం. ఇక ఐదవది అశుచి, అంటే శుచిత్వం లేకపోవడం, అశుచిగా ఉండడం. శుచి అనేటువంటిది రెండు రకాలు, శారీరకమైనటువంటి అశుచి, మానసికమైనటువంటి అశుచి. ఏమండి, శారీరకంగా శుచిగా ఉంటే చాలు కదా, చక్కగా రెండు పొట్ల స్నానం చేయటం, మంచి బట్టలు వేసుకోవటం, బాగా పౌడర్ రాసుకోవటం, రకరకాలైనటువంటి బాగా దర్జాగా ఉండటం, అప్పుడు శుచిగా ఉన్నట్టే కదా అని అనుకుంటారు. కానీ లోపల మనస్సు మాత్రం అంతా అశుచిగా ఉండి బయట కేవలం శుచిగా ఉన్నంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. రెండు ఉండాలి. రెండిట్లో ప్రధానమైనది ఏమిటంటే మానసిక శుచి. లోపల శుచిగా ఉండాలి, లోపల శుద్ధంగా ఉండాలి, లోపల దుష్టమైనటువంటి ఆలోచనలు మనస్సులో రాకుండా ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి, ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయాలి, భగవత్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మునిగి ఉండాలి. ఈ ప్రకారంగా ఎవరైతే ఉంటారో అదిగో అటువంటి వాళ్ళే శుచి, నిజమైనటువంటి శుచివంతులు అవుతారు. ఎప్పుడు భయంతో, ఆందోళనతో, అలసటితోటి, గజిబిచ్చుతోటి, గందరగోళంతో మనస్సు కనుక ఉన్నది అని అంటే తప్పు చేసినటువంటి వాళ్ళకి ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి అలా ఉంటే అది అశుచి, ఆ మనస్సు సరిగ్గా లేదు అని అర్థం. ఇక ఆరోది హర్ష శోకాన్విత అన్నారు. తన యొక్క సుఖము, తన యొక్క సంతోషము, తన యొక్క ఆనందము ఇదే ప్రధానం కాబట్టి ఫలితం మీద ఆసక్తితోటి కర్మలు చేస్తూ ఉంటాడు, ఫలాసక్తితోటి కర్మలు చేస్తూ ఉంటాడు. మరి ఫలాసక్తితో కర్మలు చేసినప్పుడు ప్రతి కర్మ కూడా విజయం సాధిస్తుందని గ్యారంటీ ఏమి లేదు కదా. విజయం సాధిస్తేనేమో సంతోషం, అపజయం అయితే దుఃఖం. తాను అనుకున్నటువంటి ఫలితం కనుక వస్తే సంతోషం, తాను అనుకున్నటువంటి ఫలితం రాకపోతే దుఃఖం. కాబట్టి ఈ రాజసిక కర్త ఎప్పుడు కూడా సుఖ దుఃఖాల్లోనే ఉంటాడు. నౌకాలలో ఉంటాడు, ఏడుస్తానంలో ఉంటాడు, ఈ రెండింటిలో ఉంటాడు. మామూలుగా మాత్రం ఎప్పుడు ఉంటాడు. ఎందుకని అని అంటే, లాభం వస్తేనేమో సంతోషం, నష్టం వస్తేనేమో దుఃఖం, జయమైతేనేమో సంతోషం, అపజయమైతేనేమో దుఃఖం. ఈ రకంగా ఈ ద్వంద్వాలకి చలించిపోతా ఉండేటువంటి వాడే ఈ రాజసిక కర్త. కాబట్టి ఈ ప్రకారంగా సిద్ధి అసిద్ధి లేదా జయము అపజయము, ఈ మానవమానము, వీటన్నిటి కూడా చలించిపోతూ ఎప్పుడు ఈ సుఖ దుఃఖాల్లో మునిగిపోయేటువంటి వాడు, సుఖ దుఃఖాలతో కృంగిపోయేటువంటి వాడు ఈ రాజసిక కర్త. తీవ్ర నిరాశ నిస్పృహలతో కూడా ఉండిపోతాడు. ఒక్కొక్కప్పుడు కారణం ఏముండదు, ఏవో తలుచుకుంటాడు, వెనకటి తలుచుకుంటాడు, అవి తలుచుకొని ఆనందంగా ఉండడు, ఏదో బాధపడతా ఉంటాడు. అంటే ఇదంతా కూడా ఆ రాజసిక స్వభావం అన్నమాట. రాజసిక స్వభావం ఏమిటంటే అలా తలుచుకుంటూ కూడా బాధపడటం కూడా ఉంటుంది. కాబట్టి ఇవి అవలక్షణాలు, ఇవి రాజసిక కర్త యొక్క లక్షణాలు. దీనంతా తెలుసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏమిటి అని అంటే, ఈ లక్షణాలు కనుక మనలో ఉన్నట్లయితే వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక తామసిక కర్త ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని తర్వాత 28వ శ్లోకంలో చెప్తున్నారు. 28వ శ్లోకం చూడండి. అయుక్త ప్రకృత స్తబ్ధః షఠో నైష్కృతి కోలసః విషాదీ దీర్ఘ సూత్రీ చ తామస ఉచ్యతే. ఈ తామసిక కర్తకి 8 లక్షణాలు చెప్పారు. ఉన్న కొన్ని పెరుగుతున్నాయి. సాత్విక కర్తకి 4 చెప్పారు, రాజసిక కర్తకి 6 చెప్పారు, తామసిక కర్తకి 8 లక్షణాలు చెప్తా ఉన్నారు. ఏమిటవి? అయుక్త, మనస్సు స్వాధీనంలో లేకుండా, మనోనిగ్రహం లేకుండా ఉండేటువంటి వాడు. యుక్త అని అంటే మనస్సు స్వాధీనంలో ఉన్నవాడు. అయుక్త, మనసు ఎప్పుడు స్వాధీనంలో ఉండదు, మనోనిగ్రహం లేనటువంటి వాడు. అంటే మనసు చెప్పినట్టు వింటాడే కానీ పాపం తాను చెప్పినట్టుగా మనసు మాత్రం వినేటువంటి పరిస్థితి లేదు, అది అయుక్త. రెండవది ప్రాకృత అంటే పామరుడైనటువంటి వాడు. పామరుడికి వ్యతిరేకం పండితుడు. అంటే ఏదైనా తెలుసుకోవాలనేటువంటి ఆలోచన, ఏదో శాస్త్రం తెలుసుకోవాలని, విషయాలు తెలుసుకోవాలని, మంచి ఏమిటో తెలుసుకోవాలా, చెడు ఏమిటో తెలుసుకోవాలి, ఇలా తెలుసుకోవాలని అనుకునేటువంటి వాడు కాస్త కోస్తో ఆ పండిత లక్షణాలు ఉన్నటువంటి వాడు. మిగిలిన వాళ్ళందరూ పామరు. అదిగో ఆ పామర లక్షణాలు ఉండేటువంటి వాడు తామసిక కర్త. ఇక మూడవది స్తబ్ధ అన్నారు. అంటే సంకుచిత స్వభావం కలిగినటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే బండరాయి, బండలాగా పడి ఉండేవాడు. స్తబ్ధ అంటే సంకుచితమైనటువంటి స్వభావం. శఠ, ఇది బాగా ప్రధానం, మోసగాడు. ఎంతసేపటికి ఎవరినెత్తిన చేయి పెడదామా, ఎట్లా ఎవరిని మోసం చేద్దామా అని చూస్తూ ఉంటాడు. ఇది తామసిక కర్త యొక్క లక్షణం. నైష్కృతిక, నైష్కృతిక ఇతరుల యొక్క పనులు చెడగొట్టేటువంటి వాడు. తాను ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ ఇతరులు మాత్రం బాగుండకుండా ఉండాలి, ఇతరులు మాత్రం చెడిపోవాలి, అప్పుడు వాడికి ఆనందంగా ఉంటుంది. అందుకని ఇతరుల పనులు చెడగొట్టేటువంటి వాడు. అలసహ, అలసత్వం అంటే సోమర్తనంగా ఉండేటువంటి వాడు. విషాది, ఎప్పుడు విషాదంలో ఉండేటువంటి వాడు. ఎప్పుడు చూసినా ఆనందం దగ్గర మొహం పెట్టుకొని ఉంటాడు. దీర్ఘసూత్రీచ, తొందరగా నిర్ణయాలు తీసుకోడు. దీర్ఘసూత్రీచ, శుద్ధం అని అంటుంటాడు. ఎప్పటిదాకా సరే చూద్దామని అంటూ ఉంటాడు, చివరి దాకా చూద్దామని అంటాడు. కాబట్టి ఈ లక్షణాలు కనుక్కుంటే తామసకర్త ఉచ్యతే, కర్త తామస ఉచితే తామసకర్త అని అంటారు. కాబట్టి మనోనిగ్రహం లేనటువంటి వాడు పామరుడు, సంకుచితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, మోసగాడు, ఇతరుల పనులు చెడగొట్టేటువంటి వాడు, సోమరిపోతూ ఎప్పుడు విషాదంలో ఉండేటువంటి వాడు, త్వరగా నిర్ణయాలు తీసుకోలేనటువంటి వాడు, ఈ 8 లక్షణాలు కలిగినటువంటి వాడిని తామసకర్త అంటారు. 8 లక్షణాలు కలిగిన వాళ్ళని అన్నారు కదండి, ఈ 8 నాకు 7 ఉన్నాయి, 1 లేదని అనుకుంటారేమో. 7 కాదు, 5 4 3 వాడు తామసుడు. ఎందుకంటే తామసకర్తకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇక్కడ చెప్తారు. దాంట్లో అన్నీ ఉండాలని రూలేమి లేదు, ఏ కొన్ని ఉన్నా కూడా వాడు తామసకర్తే. మొట్టమొదటి ఏం చెప్పారంటే అయుక్త అన్నారు, మనోనిగ్రహం లేనటువంటి వాడు. వారికి మనస్సు నిలకడగా ఉండదు. తామసుకుడికి మనస్సు నిలకడగా ఉండదు. అసలు బుద్ధి చెప్పినట్టుగా మనస్సు వినదు. ఈ మనస్సును తీసుకెళ్లి బుద్ధికి అప్పు చెప్పడు. బుద్ధి చెప్పినట్టు కనుక మనసు కనుక వింటే ఆ మనసు సరైనటువంటి మార్గంలో నడుస్తుంది. కానీ మనసు చెప్పినట్టుగా తాను వింటాడు. అంటే మనసులో ఉన్నటువంటి కోరికలకి వాంఛలకి వశుడైపోయి ప్రవర్తిస్తూ ఉంటాడు వీడు తామసికుడు. సాధారణంగా ఈ రోజుల్లో మనం బాగా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళని చూసి వీళ్ళు తామసికులేనా అని మనకు అనుమానం వస్తుంది. ఎందుకనంటే తామసికుడు అని అంటే సోమరి కదండి, వాడు సోమరి కాదు కదా అండి. సోమరి కావాల్సిన అవసరం లేదు. సోమరిగా ఉన్నా తామసికుడే, సోమరి లేకుండా దుర్మార్గం ఉన్నా కూడా తామసికుడే. ఈ రోజుల్లో మనసులో ఉన్నటువంటి కోరికల్ని వాంఛల్ని తృప్తిపరచుకోవడం కోసం ఎంతకైనా తెగించేటువంటి వాళ్ళు తయారయ్యారు. నన్ను ప్రేమించమని వెంటబడతాడు ఒక కుర్రవాడు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి ప్రేమించదు, ఏదో అంటది పంపించుద్ది లేకపోతే మాట్లాడకుండా ఉంటుంది. వీడికి కోపం, ఆ కోపంతో కత్తి తీసుకొని క్లాస్ రూమ్లోకి పోయి ఒక అమ్మాయి గొంతు కోశాడు. ఇది మనం పేపర్లో చూసాం. ఎవడు వీడు అని అంటే వీడే తామసుడు. కొంతమంది వెంటబడి సమయం చూసి యాసిడ్ మొహం మీద పోశారు, వాడు కూడా తామసికుడే. అలాంటి వాళ్ళ సంగతి కూడా మనకి పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా హత్యలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అడ్డొచ్చినటువంటి తల్లి తండ్రి అన్న తమ్ముడు ఎవరన్నా కనుకుంటే వాళ్ళను కూడా చంపేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి మనం పేపర్లో చూసాం. పసిపిల్లల్ని మానభంగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక దొంగతనాలు దోపిడీలు చైన్ స్నాకింగ్లు ఇలాంటివి ఉన్నాయంటే వీటికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళు? వీళ్ళందరూ కూడా తామసులే. ఏ రకమైనటువంటి పనులు చేసినా, ఏ రకమైనటువంటి దుర్మార్గాలు చేసినా వాళ్ళంతా తామసికమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎంతసేపటికి ఏమిటనంటే ఏదో రకంగా వాళ్ళు ప్రయోజనం పొందుతున్నాయి, అవతల వాడు ఏమైపోయినా నాకేం పర్వాలేదు అనేటువంటి స్వభావం. ఇక రెండవది ప్రాకృత పామరులు అన్నారు. పామరులు అంటే సంస్కారం లేనటువంటి వాళ్ళు, ప్రకృతి గుణాలు కలిగినటువంటి వారు. తనలో దుష్ట గుణాలు కనుక ఉంటే, చెడ్డ గుణాలు కనుక ఉంటే వాటిని మార్చుకోవటానికి ఏమాత్రం ప్రయత్నించనటువంటి వాళ్ళే తామసులు, వీళ్ళే పామరులు. పామరులైనటువంటి వాళ్ళు మార్చడానికి ప్రయత్నించరు. మార్చడానికి ప్రయత్నించకపోగా వాళ్ళకి ఏ దుష్టగుణం ఉందో అదే గొప్పగా వాదిస్తారు. మంచి గుణాన్ని గురించి కనుక నువ్వేదన చెబితే అది చేతగాని వాడు చెప్పేటువంటి మాట అంటారు. కాబట్టి వాళ్ళు ఏ దుర్మార్గంలో ఉన్నారో ఆ దుర్మార్గాన్ని సపోర్ట్ చేసుకుంటారు, సమర్థించుకుంటారు, అదే గొప్ప అంటారు. అది చేత కాకపోతే నువ్వు చేతగాని వాడివని అంటారు. కాబట్టి ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రాకృతులైనటువంటి వారు. వీళ్ళందరూ కూడా మనస్సులో ఉన్నటువంటి దుష్టమైనటువంటి కోరికలకి వశులైపోయి ఏ రకమైనటువంటి కర్మలు చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. అందుకనే సంస్కారహీనులైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక మూడవది స్తబ్ధ. స్తబ్ధ అంటే సంకుచిత స్వభావం అన్నాం. బాగా గుర్తుంటానికి బండరాయి అన్నాం. బండరాయిలాగా ఉండేటువంటి వాళ్ళు, మొద్దులాగా ఉండేటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే జంతువుల్లాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, వీళ్ళనే స్తబ్ధులు అన్నారు. ఏమిటంటే ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు అస్సలు మారరు. ఎంతమంది ఎన్ని రకాలుగా అంటున్నా ఏమాత్రం చెలించరు. ఒరి దుర్మార్గుడా, ఇలాంటి పని చేయటం ఏమిటి అని ఒకవేళ 10 మంది తిట్టినా సరే వాళ్ళు మాత్రం ఏ రకమైనటువంటి మార్పు రాదు, మళ్ళీ ఆ దుర్మార్గమే చేస్తాడు. వీళ్ళు తిట్టిన తిట్టన్నీ కూడా ఊరికినట్ల దులిపేసుకుంటాడు, పోతాడు. కాబట్టి ఈ రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బండరాళ్ళలాగా ఉన్నారని అంటాం. అందుకనే ఇక్కడ స్తబ్ధ అన్నారు. ఈనాడు దాదాపుగా రాజకీయ నాయకుల్లో ఈ గోండాల్లో ఈ రకరకాలైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఈ స్తబ్దులే మనం ఉంటా ఉంటారు. ఇక నాలుగవది శతహ అంటారు. శఠులు అంటే మోసగాళ్ళు అని అర్థం. పూర్వకాలంలో ఎక్కడన్నా ఒకడు మోసం చేస్తే దాన్ని బాగా చెప్పుకునేవాడు. ఈ రోజుల్లో ఎందుకు చెప్పుకోవట్లేదనంటే అన్నీ అయ్యాయి. మీరు పొద్దున్నే పేపర్ కనుక తిరిగేశారంటే వద్దున్నే ఇవే కనపడతా ఉంటాయి, మోసగాళ్ళ సంగతే కనపడతా ఉంటాయి. వీళ్ళందరూ కూడా కోరికలకి భోగాలకి బానిసలైపోయి మోసాలకి అన్యాయాలకి దిగినటువంటి వాళ్ళు. తేలిగ్గా డబ్బు సంపాదించాలి అని అంటే ఏదో ఒక మోసం చేయాలి, తేలిగ్గా డబ్బు సంపాదించాలి, తేలిగ్గా పేరు తెచ్చుకోవాలి, తేలిగ్గా గొప్పవాడు కావాలి అని అంటే ఏదో రకమైనటువంటి తప్పుడు పద్ధతుల్లో వాడు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు. గుడి బడి కట్టిస్తామని సందాలు వసూలు చేసేటువంటి వాళ్ళు, వసూలు చేసినటువంటి డబ్బులు స్వాహా చేసేటువంటి వాళ్ళు, ఈ రకమైనటువంటి వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి తెల్లారేటప్పటికల్లా జనం సొమ్ముతో పరారైపోయేటువంటి వాళ్ళు, వాళ్ళు ఈ శత్రులే. 1000 రూపాయలు వస్తువుని 200 రూపాయలకి ఇస్తాం 20 రోజుల్లో అని చెప్పేటువంటి ఇలంగోళ్ళు, వాళ్ళు కూడా శత్రులే. అధిక వడ్డీ ఆశ చూపించి బోర్డు తిప్పేసేటువంటి చైర్మన్ లాంటి వాళ్ళు కూడా ఈ శత్రులే. అంతా ఈ కోవకు చెందినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ రకమైనటువంటి మోసాలకి పాల్పడాలి అనేటువంటి ఆ భావన ఎవరికైతే ఉందో వాళ్ళంతా శత్రు. మనం కూడా బాగా అందరిలాగా డబ్బు సంపాదించాలా, భోగాలను పెంచాలా, బ్రహ్మాండంగా ఉండాలా అనుకున్నప్పుడు 10 మందిని లేదా అమాయకుల్ని బాగా మోసం చేయడానికి ఏమిటి మార్గం అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కొంతమంది మత ప్రచారకులైనటువంటి వాళ్ళు కూడా ఈ పనులు చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ ఇల్లు కట్టిస్తాము అని చెప్పి ఆ పేద ప్రజల దగ్గరికి పోయి వాళ్ళందరూ కూడా ఆ మతంలోకి ఆకర్షింపడ్డప్పుడు వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే, మీరు ఏం అక్కర్లేదు, ఒక్క 500 రూపాయలు కట్టండి, మీకు బ్రహ్మాండంగా 100,000 రూపాయలు ఇల్లు తయారైపోద్ది అని చెప్తారు. పాపం 500 రూపాయలే కదా అని చెప్పి 500 రూపాయలు కడతారు. ఈ రకంగా 500 చొప్పున వసూలు చేసుకుంటాడు. ఆ తర్వాత వాడు జంప్. ఈ ప్రకారంగా ఎన్ని రకాలైనటువంటి మోసాలు లోకంలో ఉన్నాయో అన్ని రకాల మోసాలకి తెగబడతా ఉన్నారు. ఇక ఇప్పుడు మామూలు మోసాలు కాదు, ఇప్పుడంతా కంప్యూటర్ యుగం. అందుకని ఈ యుగంలో మోసాలు మామూలు వాళ్ళకి అసలు తెలియవు. అవి తెలియాలని అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి, బాగా అందులో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మరి ఈ మోసాలు కూడా ఇంకా ప్రారంభమైనవి, ఇక ముందు ఏమొస్తాయో మనకు తెలియదు. ఈ మోస స్వభావం అంటే మోసం చేయాలి అనేటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా షటిలే. ఇక 5వది నైష్కృతిక అన్నారు. అంటే ఇతరుల కార్యాలు చెడగొట్టేటువంటి వాళ్ళు. లోకంలో సాధారణంగా 3 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఏమిటంటే తమ యొక్క సుఖాన్ని చూసుకోకుండా ఇతరుల యొక్క సుఖం కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఉత్తములు. 2వ వాళ్ళు ఉంటారు, తమ సుఖాన్ని చూసుకుంటూ ఇతరులకు కూడా సుఖం కలగాలని భావించేటువంటి వాళ్ళు, వీళ్ళు మధ్యములు. 3వ రకం వాళ్ళు ఉన్నారు, తమకి సుఖం కలగటం కోసం ఇతరుల్ని ఎంతకైనా సరే హీనాతిహీనంగా వాళ్ళకి అపకారం చేయాలని అనుకునేటువంటి వాళ్ళు. ఇదిగో వీళ్ళు ఇప్పుడు మనకి ఈ నైష్కృతిక ఇతరుల్ని చెడగొట్టేటువంటి వాళ్ళు. అంటే వీళ్ళు మేలు చేయడానికి ప్రయత్నించి కీడు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కీడు చేయటం వల్ల వాళ్ళకి మేలు జరగచ్చు, జరగకపోవచ్చు. మరొక రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు స్పెషలిస్టులు. వాళ్ళకి నాశనం అయిపోయినా పర్వాలా, వాళ్ళు చెడిపోయినా పర్వాలా, అవతల వాళ్ళు చెడాలా. ఈ రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వీళ్ళు కూడా వీళ్ళ తాతలు కాబట్టి వీళ్ళంతా కూడా ఈ తామస గుణం కలిగినటువంటి వాళ్ళే. కాబట్టి ఇటువంటి గుణాలు కనుక ఏమైనా కనుక ఉన్నట్టు కనుక గుర్తిస్తే వాటిని మార్చుకోవాలా. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి స్వభావంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలు తప్పుడు గుణాలని వాళ్ళు అసలు ఎప్పుడు భావించరు, అందుకని మార్చుకోరు. అందుకని తామసులు మారేటువంటి అవకాశం లేదు, రాజసులకు మాత్రమే మారటానికి అవకాశం ఉంది. ఈ విషయం కూడా గమనించాలి. కాబట్టి తామసిక గుణం ఉన్నటువంటి వాళ్ళు మారరు, వాళ్ళు రాక్షస బుద్ధి. ఇక 6వది అలసహ అన్నారు. అంటే సోమరిపోతు, ఏ పని చేయకుండా ఇతరుల యొక్క శ్రమతోటి జీవించాలని అనుకునేవాడు. ఒక గురువు దగ్గర అంటే ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎప్పుడు కూడా ఏదో తప్పులు చేస్తానే ఉంటాడు. ఒకరోజు గురువు పిలిచి, ఒరే నాయన, ఏ పని చెప్పినా కూడా నువ్వు సరిగా చేయవు కదరా, అన్ని పొరపాట్లే చేస్తూ ఉంటావు, తప్పులే చేస్తూ ఉంటావు, నువ్వేం చేస్తావంటే ఒక డైరీ పెట్టుకో. డైరీ పెట్టుకొని ఇదిగో ఈరోజు ఈ పని చేయమన్నారు, నేను ఈ తప్పు చేశా, కాబట్టి ఇది తప్పు అని నాకు తెలిసింది, ఇలాంటి తప్పు ఇక ముందు చేయకూడదు అని అట్లా గుర్తు రాసుకోమన్నాడు. ఓ అలాగే గురువుగారు, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటానన్నాడు. సరే అలా రాసుకుంటా ఉన్నాడు. ఒకరోజున పొద్దున్నే ఆశ్రమం అంతా కూడా రంగు కాగితాలు కడతా ఉన్నాడు. మంచి బ్రహ్మాండంగా అన్ని అంతా చిమ్మి శుభ్రం చేసి రంగు కాగితాలు కడుతూ ఓ పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డట్టుగా ఉన్నాడు. గురువు చూశాడు, మరే నాయన అయ్యాడు, ఏం ఫంక్షన్ ఏం లేదు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే, లేదండి మీరు నాకు చెప్పారు కదా తప్పులన్నీ గుర్తు రాసుకోమని, అవి రేపటితోటి 100 అయిపోతున్నాయి, అందుకని చెప్పి శతదినోత్సవం చేసుకోవటం కోసమని, శత జయంతి జరుపుకోవటం కోసమని ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను అని అన్నాడు. కాబట్టి ఇది దేనికయ్యా శత జయంతి అంటే తప్పులకి, 100 తప్పులు అయినాయి కాబట్టి శత జయంతి జరుపుకుంటాడు. సోమరిగా ఉన్నటువంటి వాడికి ఎప్పటికైనా సరే శిక్ష మాత్రం తప్పదు. ఈ లోకంలో ఏ సోమరిపోతైనా సరే ఎప్పటికైనా సరే శిక్షింపబడటం మాత్రం ఖాయం. బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించి ఒక్కొక్క మనిషికి 2 చేతులు ఇచ్చాడండి, కానీ ఎడమ చేయి సోమరి, ఏ పని చేయాలని అన్నిటికీ కుడి చేయి ముందు వస్తుంది, ఎడమ చేయి కాస్త వెనక్కి పోతా ఉంది. ఒకరోజున ఈ విషయం తెలుసుకుని బ్రహ్మదేవుడు ఇద్దరిని పిలిపించాడు, కుడి చేయి ఎడమ చేయి ఇద్దరిని పిలిపించాడు. కుడి చేయిని మెచ్చుకొని ఒక వరం ఇచ్చాడు. ఏమిటా వరం అంటే, పూజ దానం యజ్ఞం మొదలైనటువంటి పవిత్ర కర్మలు చేసేటప్పుడు అన్నిటికీ కూడా కుడి చేయికి అధికారం ఉన్నదని చెప్పి ఇచ్చాడు. అప్పుడు ఎడమ చేయి అంది, ఏమండి ఆ కుడి చేయికి అన్ని వరాలు ఇచ్చారు కదా, మరి నాకు కూడా ఏమన్నా వరాలు ఇవ్వరా అని అడిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఎందుకు ఏమన్నా నీకు కూడా ఇస్తాను, ప్రతిరోజు నిద్ర లేవగానే నీకు ఒక పని అప్పు చెబుతున్నా, అది నీకు మాత్రమే, ఇంకోళ్ళు ఎవరు చేయడానికి వీల్లేదు, ఆ అధికారం నీదే అన్నాడు. కాబట్టి తెల్లారి పొద్దున్నే చేసేటువంటి పని దానికి అప్పచెప్పాడు. అందుకని ఏంటంటే సోమరిపోతికి ఎప్పటికైనా సరే శిక్ష తప్పదనేటువంటి విషయం తెలుసుకోవాలి. రామాయణంలో 3 సోదరులు ఉన్నారు. రామాయణంలో 3 జాతులు ఉన్నాయి. ఒకటి రాక్షస జాతి, ఒకటి క్షత్రియ జాతి, ఒకటి జంతు కోతి జాతి. ఈ 3 జాతుల్లో రాక్షస జాతిలో 3 అన్నదమ్ములు ఉన్నారు, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఈ 3 అన్నదమ్ములే ఒకే తల్లికి ఒకే తండ్రికి పుట్టినటువంటి వాడు. అయినప్పటికీ 3 ఈ 3 గుణాలు. విభీషణుడేమో సాత్విక కర్త, రావణాసురుడేమో రాజసిక కర్త, కుంభకర్ణుడేమో తామసిక కర్త. ఎందుకని, వాడికి నిద్రపోవడం తిండి తింటాం రెండో పని లేదు. మరి రావణాసురుడు అన్ని రాగద్వేషాలన్నీ బాగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ తామసిక కర్త కనుకైతే మారటానికి వీల్లేదు, కుంభకర్ణుడు ఏం మారాడు పాపం. రాజసిక కర్త అయితే మారటానికి వీలుంది, అది మారచ్చు మారకపోవచ్చు. ఇక సాత్విక కర్త కనుకైతే అతడు ఎప్పుడు కూడా ఆ దాంట్లో నుంచి జారకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక 7వది విషాది అన్నారు. అంటే సోమరిపోతు ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతాడు. ఇతరుల మీద ఆధారపడి బ్రతికేవాడు వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళు దూషించినా ద్వేషించినా ఏమన్నా కూడా అన్ని భరించాలి. ఎందుకంటే వాళ్ళ మీద పడి బ్రతుకుతున్నాడు కదా, అది ఒక విషాదం. అందుకని ఎప్పుడు విషాదంతోటే ఉంటాడు. ఎప్పుడు వాడికి బాహ్య దృష్టి కానీ ఆంతరంగమైనటువంటి దృష్టి ఉండదు. అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను దర్శించడం ఎప్పటికీ కుదరదు. ఆత్మను ఎప్పుడు తెలుసుకోలేడు, తన స్వరూపాన్ని తాను తెలుసుకోలేడు, తన యొక్క శ్రేయస్సు ఏమిటో తాను తెలుసుకోలేడు. అందుకని వాడికి ఆనందం అనేటువంటిది ఎప్పటికీ రాదు, ఎప్పుడూ విషాదం. ఇక చివరిది దీర్ఘసూత్రీచ అన్నారు. అంటే చురుకుదనం ఉండదు. చూద్దాం 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 అని అంటా ఉంటాడు, త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోలేడు. కాబట్టి ఇలాంటి వాడిని దీర్ఘసూత్రీచ అన్నారు. ఈ మనోబుద్ధులన్నీ కూడా మందగిస్తాయి. ఎందుకంటే సోమరితనం కదూ, బాగా పనిచేస్తూ ఉంటే బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. ఏ పని చేయకుండా పడి ఉంటే ఈ బుద్ధి ఎందుకు పనికి రాకుండా పోదు. అందుకనే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు, ఏ పని చేయడు, అన్ని చూద్దాంలే చూద్దాంలే అంటాడు. మహాభారతంలో శాంతి పర్వంలో ఒక కథ ఉంది, దీనికి సంబంధించినటువంటి కథ. ఒక సరస్సులో అంటే 3 చేపలు ఉన్నాయంట. వాటి పేర్లు ఏంటంటే, ఒకటి దీర్ఘదర్శి, 2వది ప్రాప్తకాలజ్జునుడు, 3వది ఏమో దీర్ఘసూత్రి. మనకు కావాల్సిన దీర్ఘసూత్రి ఇక్కడ ఉన్నాడు. ఆ సరస్సు ఎండిపోయేటువంటి స్థితి వచ్చింది, ఎండాకాలం వచ్చింది, ఎండిపోయే స్థితి వచ్చింది. సరే ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఈ దీర్ఘదర్శి అనేవాడు అన్నాడు, ఈ సరస్సు ఎండిపోద్ది, మనం ఇంతకాలం నుంచి హాయిగా ఇక్కడ ఉన్నాము, ఆ తర్వాత మనం ఉండటానికి వీలు లేదు, కాబట్టి మనం ముందుగానే ఏదో ఒక ఇంకొక సరస్సును కానీ ఇంకొక బావిని కానీ ఇంకొక దేన్నో దాన్ని చూసుకొని మనం అక్కడికి వెళ్ళాలి అన్నాడు. సరే ఆ మాట చెప్పిన తర్వాత ఈ ప్రాప్తకాలజ్ఞుడు అన్నాడు, ఇప్పుడే హాయిగా నీడు బాగా ఉంటే అదేదో ఎండిపోద్ది, ఎప్పుడో పోదామని అంటుంది, అది ఎండిపోతే అప్పుడు చూసుకుందాం అన్నాడు. వీడన్నాడు, ఈ దీర్ఘసూత్రి అనేటువంటి వాడు అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోవటం ఏందయ్యా, ఎక్కడికో పోవటం, ఏదో వెతుక్కోవటం, అది ఎండిపోయిందని ఇంకో దానికి పోవటం, ఏమక్కర్లేదు, ఇక్కడే ఉన్నాం, హాయిగా ఉంది అని అన్నాడు. ఈ దీర్ఘదర్శి అనేటువంటి వాడు మొట్టమొదటి వాడు, ఈ చెప్పినటువంటి వాడు, వాడు వేరే జలాశయం చూసుకొని దాంట్లో పోయాడు. తర్వాత 10 రోజులు ఈ సరస్సు ఎండిపోయింది, చేపలు పట్టేవాడు వచ్చి వలేశాడు, మొత్తం ఉన్న చేపలన్నీ కూడా పడిపోయినాయి దాంట్లో. ఇప్పుడు ఈ ప్రాప్తకాలజ్ఞుడు ఎవరు, రెండోవాడు, వీడేమన్నాడు అప్పుడు, ఆ అంత సమయం వస్తే అప్పుడు చూసుకుందాలే అన్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు చిక్కాడు, ఏం చేయాలా అనుకున్నాడు. అందుకని ఈ వలని కాస్త ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని ఈ చేపలన్నింటినీ కూడా ఈ బురద కింద అంతా కడుక్కుంటున్నాడు. పడు, ఇది చచ్చిపోయినట్టుగా పడింది, విసిరేశాడు అవతల, దానిపైన ఆమె బావిలోకి దిక్కింది, అది తప్పించుకుంది. కాబట్టి ఇప్పుడు అది ఎట్టనగట్టు తప్పించుకుంది, పర్వాలేదు. ఇక మన సోమరి పోతున్నాడు దీర్ఘసూత్రి, మరి వీడేం చేశాడు, వీడు ఏమి చేయడానికి వీడికి అప్పటికప్పుడు ప్లాన్ వచ్చేది కాదు, వాడంటే తకామని ఆలోచించాడు, మరి వీడికి ఆలోచన రాదు, అందుకని ఆమెన్న పడి ఉన్నాడు, పట్టుకున్నారు, పోసేశారు, చచ్చిపోయాడు. కాబట్టి సోమరిపోతలో ఉండేటువంటి వాడికి ఇదిగో ఈ రకమైనటువంటి పరిస్థితి, ప్రమాదం తప్పదని ఈ కథ ద్వారా మనకు తెలుస్తాం. ఇలా సరైనటువంటి సమయంలో నిర్ణయాలు తీసుకోలేక ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటి వాడిని తామసకర్త అని అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా మనం 3 రకాలైనటువంటి కర్తల్ని తెలుసుకొని మనలో ఉన్నటువంటి రాజసిక గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త పోగొట్టుకొని సాత్వికమైనటువంటి లక్షణాలు అలవాటు చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. సాత్విక కర్త సాత్విక జ్ఞానంతో సాత్విక కర్మ చేసినప్పుడే అది సాత్విక త్యాగం అవుతుంది, అది పరమాత్మకి దగ్గర చేస్తుంది. అయితే కర్మ జరగాలి అని అంటే జ్ఞానం, కర్మ, కర్త ఈ 3 ఉండాలి. సాత్విక జ్ఞానం, సాత్విక కర్మ, సాత్విక కర్త ఉండాలి. 3 అంగాలతో పాటుగా ఈ గుణభేదాలతో కూడా మనం ఇంతవరకు చెప్పుకున్నాం 3. అయితే ఈ కర్మ కనుక సక్రమంగా జరగాలంటే కొన్ని సహకారంగాలు ఉండాలి, అంటే కాస్త వీటికి సహకరించేటువంటివి. అదేమిటంటే బుద్ధి, ధృతి. బుద్ధి, ధృతి అంటే పట్టుదల. ఈ 2 వాడు ఉంటేనే కార్యం చక్కగా సాఫల్యం అవుతుంది. అయితే ఈ 2 కూడా ఈ గుణభేదాలతోటి ఒక్కొక్క దాన్ని మళ్ళీ 3 విభాగించవచ్చు, సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి. అలాగనే సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి, అంటే వీటిలో కూడా ఈ గుణభేదాలను బట్టి ఉన్నాయి. మరి అవేమిటో మనం తర్వాత 29వ శ్లోకం నుంచి తెలుసుకుందాం, రేపటి నుంచి తెలుసుకుందాం.